అయితే ఈ అవస్థలు చెప్తున్నప్పుడే మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే విశ్వ తేజస ప్రాజ్ఞులు అని. ఎవరి విశ్వ తేజస ప్రాజ్ఞులు? విశ్వుడు. జాగ్రత్త అవస్థలో అనుభవాలు పొందేటువంటి జీవుడు ఎవరైతే ఉన్నాడో వాడే విశ్వుడు. జాగ్రత్త అవస్థలో అనుభవాలు పొందేటువంటి జీవుణ్ణి విశ్వుడు అన్నారు. అంటే విశ్వమంతా తెలుస్తూనే ఉంటుంది, అందుకని విశ్వుడు అనే పేరు పెట్టాడు. అప్పుడు తెలియదేం లేదు, ఏ ఇంద్రియం పనిచేసినా తెలుస్తుంది, ఏ విషయం అనుభవిస్తున్నా తెలుస్తుంది, అన్నీ తెలుస్తున్నటువంటిది కనుక విశ్వుడు అన్నారు. అయితే ఈ విశ్వుడు ఎక్కడుంటాడు? స్థానం, ఇతడు నేత్రస్థానంలో ఉంటాడు. నేత్రస్థానంలో ఉండి అన్నిటినీ కూడా తెలుసుకుంటూ ఉంటాడు, అంటే అన్ని తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు. ఇక రెండవది తైజస్సుడు. ఈ తైజస్సుడు స్వప్నావస్థలో ఉంటాడు. స్వప్నావస్థలో ఉండేటువంటి జీవుడికి తైజస్సుడు అని పేరు. జాగ్రత్త అవస్థలో ఉండే జీవుడికి విశ్వుడు అని పేరు, స్వప్నావస్థలో ఉండేటువంటి జీవుడికి తైజస్సుడు అని పేరు. మరైతే ఇతను స్వయంగా ఏమన్నా చూస్తాడా? తన తేజస్సుతో సర్వము తెలుసుకుంటాడు, అందుకని తేజస్సుతో తెలుసుకునేవాడు కాబట్టి తైజస్సుడు అన్నారు. మరి ఇతను ఎక్కడుంటాడండి? కంఠస్థానంలో ఉంటాడు. కంఠస్థానంలో ఉండి తన పనులు తాను చేసుకుంటూ ఉంటాడు, ఇతడు తైజస్సుడు. ఇక మూడవడు ప్రాజ్ఞుడు. వీడు సుషుప్తి అవస్థలో ఉంటాడు. వరుస ఇది, సుషుప్తి అవస్థలో ఉండేటువంటి వాడిని ప్రాజ్ఞుడు అంటారు. ప్రాజ్ఞుడు సుషుప్తి అవస్థలో ఉండేటువంటి వాడికి ఏం తెలియదు జీవుడికి, అందుకని ప్రా ప్లస్ అజ్ఞుడు ప్రాజ్ఞుడు. అజ్ఞుడు అంటే ఏమి తెలియనివాడు, ఏమీ తెలియనటువంటి వాడు ప్రాజ్ఞుడు. మరొక అర్థం కూడా ఉంది, ప్రా ప్లస్ జ్ఞుడు అన్నీ తెలిసినవాడు, రెండు విపరీతమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి అర్థం. అన్నీ తెలిసినటువంటి వాడు అని ఎందుకంటారంటే నిజంగా జీవుడిగా ఏమీ తెలియదు కానీ అతడు ఆత్మగా ఉంటాడు అక్కడ, అందుకని సర్వము తెలిసినటువంటి వాడని అక్కడ ప్రాజ్ఞుడు అన్నారు, అన్నీ తెలిసినవాడనే అర్థంతో. ఈ ప్రకారంగా ప్రాజ్ఞుడు అనేటువంటి వాడు సుషుప్తి అవస్థలో ఉంటాడు. అయితే ఇతడు ఎక్కడుండి పనులు చేస్తాడు? హృదయస్థానంలో ఉండి తన పనులు తను చేసుకుంటాడు. విశ్వుడేమో నేత్రస్థానంలో ఉంటాడు, కంటిలో ఉంటాడు. తైజస్సుడేమో కంఠంలో ఉంటాడు, ప్రాజ్ఞుడేమో హృదయస్థానంలో ఉంటాడు. ఇలా వరుసగానే ఉంటారు పాపం. ఇవి విశ్వ తైజస ప్రాజ్ఞులు. ఈ విశ్వ తైజస ప్రాజ్ఞులు ముగ్గురు జీవుళ్ళే. కాకపోతే అదిగో అక్కడేమో ఆయన్ని విశ్వుడు అన్నారు, ఇక్కడేమో తైజస్సుడు అన్నారు, అక్కడేమో ప్రాజ్ఞుడు అన్నారు. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు టీచర్ ఉద్యోగం, మాస్టర్ లేదా లెక్చర్ ఉద్యోగం. మీ లెక్చర్ ఉద్యోగం అయితే క్లాసులో ఉన్నప్పుడేమో మిమ్మల్ని లెక్చరర్ అంటారు, ఇంట్లో ఉన్నప్పుడేమో పిల్లలు నాన్న నాన్న అంటారు. ఏం సార్ లెక్చరర్ గారు ఏం సార్ అని అన్నారు. ఇక్కడేమంటారు? నాన్న నాన్న అంటారు. భార్య ఏమంటుంది? ఏమండి అని అండి. అంటే ముగ్గురు ఒకళ్ళేనా లేకపోతే ముగ్గురా? ముగ్గురు ఒకళ్ళే. అదే ప్రకారం ఇక్కడ జీవుడు కూడా అదిగో జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడేమో విశ్వుడు అన్నారు, స్వప్నావస్థలో ఉన్నప్పుడు తైజస్సుడు అన్నారు, అలాగనే సుషుప్తిలో ఉన్నప్పుడు ప్రాజ్ఞుడు అన్నారు. కాబట్టి ముగ్గురు కూడా జీవుడే. అయితే మూడు అవస్థలు చెప్తారు కానీ అవస్థ కానీ అవస్థ మరొకటి ఉంది, దాన్నే తురియ అవస్థ అంటారు, దాన్నే తురియం అంటారు. తురియం అంటే ఏం లేదు, ఆత్మే. ఇక్కడ జీవుడు అని చెప్పాం కదా, జీవభావాన్ని వదిలినటువంటి ఆత్మే తురియం. ఇది అవస్థ కానటువంటి అవస్థ. ఈ తురియుడు ఎవరయ్యానంటే ఆత్మ అన్నాం కాదు, సాక్షి. సాక్షి అని కూడా చెప్పచ్చు. ఎందుకనంటే ఈ మూడు అవస్థలు ఉండటాన్ని ఉండకపోవటాన్ని, ఈ మూడు అవస్థలు ఉండటాన్ని ఉండకపోవటాన్ని సాక్షిగా చూస్తాడు. అలాగే తాను ఒకప్పుడు ఉండటం కానీ ఉండకపోవటం కానీ లేదు, అంటే ఎప్పుడు ఉంటాడు. ఓసారి ఉండటం, ఓసారి లేకపోవటం తురియుడికి లేదు, అంటే ఆత్మకి అలాగే లేదు. ఆత్మ ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. దేహం ఉన్నా ఆత్మ ఉంటుంది, దేహం పోయినా ఆత్మ ఉంటుంది, మనసున్నా ఆత్మ ఉంటుంది, మనసు పోయినా ఆత్మ ఉంటుంది. అందుకనే తురియుడు శాశ్వతంగా ఉండేటువంటి వాడు, పైగా సాక్షి. సాక్షి అంటే కేవల సాక్షి, ఏం పట్టించుకోడు, తురిగిన చూస్తాడు. ఏమని, ఇదిగో జాగ్రత్త అవస్థ ప్రారంభమైంది, ఇద్దరు లేచాడు, జాగ్రత్త అవస్థ ప్రారంభమైంది, వాడి పనులు వాడు చేసుకుంటున్నాడు, ఇలా అనుకోడు, చూస్తాడు. రాత్రి అయింది, పడుకొని నిద్రపోతున్నాడు, చూశాడు, అయిపోయింది, ఆ తర్వాత గాఢ నిద్ర వచ్చింది. అంటే అన్నిటినట్టు చూస్తుంటాడు. నువ్వు ఒకవేళ ఈ అవస్థలేం మార్చుకోకుండా 24 గంటలు హాయిగా కళ్ళు పచ్చికాయలు తెలుసుకున్నట్టు తెలుసుకొని మేలుకున్నావు అనుకో, దాన్ని కూడా అట్టే చూస్తాడు. చూస్తాడే కానీ నువ్వు నిద్రపోమని కానీ, నువ్వు మేలుకోమని కానీ, నీకు ఒక కళ రావాలని కానీ ఏం ఆయనకి సంబంధం లేదు. ఆయన కేవలం ఊరికిన సాక్షి, ఊరికే చూస్తాడు. అలా చూసేవాడే సాక్షి, అదే మన యథార్థమైనటువంటి స్వరూపం. అంటే ఈ తురీయుడు ఆత్మ సాక్షి అనేటువంటి వాడు ఎలా ఉంటాడు, ఒకప్పుడు ఉండటం కానీ ఒకప్పుడు లేకపోవటం కానీ లేకుండా నిత్యంగా నిరంతరంగా అనుస్యూతంగా, అంటే ముక్కలు కాకుండా అనుస్యూతంగానంటే అలా కంటిన్యూస్గా ఎడతెగకుండా అఖండంగా జ్ఞానరూపంగా ఏదైతే ఉంటుందో అదే ఆత్మ, అదే తురియం, అదే చైతన్యం, అదే సాక్షి. దీన్ని మనం కనుక అర్థం చేసుకోవాలంటే ఒక ఉపమానం చెప్పుకుంటే సరిపోతుంది. నాటకశాల దీపం అని అక్కడ ఏదో చెప్పారనుకోండి, అది ఎందుకు మనం ఇక్కడ చేతి సరిపోయింది. ఇది వరకు ఇక్కడ ఒక హాల్, ఈ హాల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఉపన్యాసం జరుగుతుంది, మీరందరూ కూర్చొని వింటున్నారు. ఇప్పుడు ఇక్కడ లైట్ వెలుగుతుంది కదా, ఆ లైట్ ఏం చేస్తుందనంటే ఉపన్యాసం చెప్పేటువంటి నన్ను చూపిస్తుంది, వినేటువంటి వాళ్ళు మిమ్మల్ని చూపిస్తుంది, ఈ కెమెరాను చూపిస్తుంది, ఈ మైకును చూపిస్తుంది, ఈ బల్లను చూపిస్తూ ఉంది, ఆ వెనకున్న బాక్సులను చూపిస్తూ ఉంది, అక్కడ ఉన్న బీరువాని చూపిస్తూ ఉంది, ఇక్కడ ఉన్న బొమ్మలను చూపిస్తుంది, అన్నిటినీ చూపిస్తుంది. చూపిస్తుందంటే మీకేదో చూపించాలి చూపించాలని చూపించడంలా, అంటే దాని గుణం అది, అది వెలిగితే అది అక్కడ చూపిస్తూ ఉంటుంది. ఒకవేళ మనం అందరం కూడా గంట అయిపోయిన తర్వాత ఎక్కడో అటు వెళ్ళిపోతాం, అప్పుడు కూడా లైట్ వెలుగుతుంది అనుకోండి, ఒక లైట్ వేసించాం అనుకోండి, ఆ లైట్ వెలుగుతుంది అనుకోండి, అప్పుడేం చూపిస్తుంది, ఎవరు లేకపోవడానికి చూపిస్తుంది, ఏమున్నాయో ఉన్నట్టుగా చూపిస్తుంది. మా అందరం ఎవరు ఉన్నాం, ఒక్కళ్ళు కూడా ఉన్నాం కదా, కాబట్టి ఎవరు లేకపోవటాన్ని చూపిస్తుంది. అంటే ఇక్కడ జరిగేటువంటి వాటితో దేనితో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలంగా సాక్షి మాత్రంగా ఆ దీపం ఉంటుందే, అదిగో అట్లాగే ఆత్మ ఇక్కడ ఈ జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, సుషుప్త అవస్థలో ఏం జరుగుతున్నా సరే తాను మాత్రం మారకుండా, తాను మారకుండా మారేవాటన్నింటినీ కూడా జాగ్రత్తగా అలా చూస్తూ ఉంటుంది, కేవలంగా చూస్తూ ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థం.